ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునగాక. ఈ ప్రత్యేకమైన సమయం మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది చదవండి ఈ భాగాన్ని. ఇందులో నుంచి ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేసి కొన్ని తలంపులు చెప్తాను. యెహోవా మాట చెప్పున వారు తమ గుడారములను వేసుకునరి, యెహోవా మాట చెప్పున వారు ప్రయాణము చేసిరి, మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన ధ్యాన సమయం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయమని, నీ లేఖన తలంపుల చేత మీరు మమ్మలను దర్శించమని యేసుక్రీస్తు వారి నామాన్నే స్తోత్రాలు చెల్లించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు ప్రియమైన స్నేహితులారా, ఈ భూమి మీద దేవునికి అతి ప్రీతిపాత్రమైనది ఒక కుటుంబం. అలాగనే ఈ భూమి మీద సాతానుకు కోపం పుట్టించేది, సాతానుడు ద్వేషించేది కూడా ఒక కుటుంబమే. అందుకనే ఆదిలోనే దేవుడు ప్రేమతో నిర్మించుకున్న ఒక కుటుంబాన్ని వాడు మధ్యలో దూరి వాడు ఆ కుటుంబాన్ని చిందరవందర చేసి పడేశాడు. మరి ఆ సత్యాన్ని పౌలు ఇరిగాడేమో. ఎఫెసీలకు రాసిన పత్రికలో కుటుంబాన్ని గూర్చి ఆయన వ్రాసి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 6వ అధ్యాయం 9వ వచనం వరకు కుటుంబాన్ని గూర్చి వ్రాసి, ఆ పైన దేవుని ఆత్మను గూర్చి వ్రాస్తాడు, కిందనేమో అపవాదిని గూర్చి రాస్తాడు. ఎఫెసీ 5:18లో మీరు మద్యముతో మత్తులై ఉండకుడు గాని ఆత్మపూర్ణులై ఉండండి అని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అపవాదిని ఎదిరించండి అని రాస్తాడు. మధ్యలో కుటుంబం గురించి ఆయన ప్రస్తావిస్తాడు. నేను ఆ వాక్యాన్ని ఆలోచించినప్పుడు, ఏ కుటుంబమైతే పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలో ఉండదో అది అపవాది నోట చిక్కుతుంది అనే మాట నిజం అని అనిపిస్తుంది. కనుక దేవుడు మనలను కుటుంబాలుగా కట్టింది, ఆయన ఆత్మ పర్యవేక్షణలో మనము ఆశీర్వదించబడి ఇటు సంఘానికి అటు సమాజానికి మనం మేలు కలిగించే వ్యక్తులంగా మారాలి అన్నది ఆ పరమదేవుని యొక్క ఉద్దేశం అని గమనించాలి. అందుకనే అటు దేవునికి ఇటు దుష్టునికి కూడా ఒక కుటుంబం ఎంతో ప్రీతిపాత్రమైనది అని గమనించాలి. సరే, మోషే ఇస్రాయేలీల కుటుంబాలతో కలిసి ఐగుప్తు దేశం నుంచి కనానుకు ప్రయాణం ఆరంభించాడు. వారు సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు 1-2 సంవత్సరాల మట్టుకు వారు ఆ స్థలంలో ఆగవలసి వచ్చింది. ఆ స్థలంలో మరలా వారు పస్కా పండుగను ఆచరించుకుని ఇక వారు ప్రయాణం మళ్లీ ఆరంభిస్తారన్నట్టు. అలాంటి సమయంలో దేవుడు మోషే ద్వారా కుటుంబాల కొరకు ఇచ్చిన సందేశములోని ఒక చివరి మాట నేను ఈరోజు చదివాను. కనుక సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుంచి 23వ వచనాలు ఇస్రాయేలీల కుటుంబాలన్నింటినీ ఒక దగ్గరకు పిలిచి మోషే వారి కుటుంబాల క్షేమం కొరకు ఒక నాలుగు గంభీరమైన తలంపులు వారితో పంచుకున్నాడు. మీ కుటుంబాలు సమాధానంతో ఆశీర్వాదంతో అవి తొలతోగాలి అనంటే, ఇటు ఇస్రాయేల్ సమాజానికి అటు బయట ఉన్న అన్య సమాజానికి కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే ఈ నాలుగు తలంపులను మీ మదిలో ఉంచుకోవాలి అన్నట్టుగా ఆయన ఈ మాటలు వారితో పంచుకున్నాడు. ఆ మాటలే ఈ రోజున కుటుంబంలాగా కూడి ఉన్న మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు 15వ వచనం నుంచి 23వ వచనంలో ఒక పదం పదే పదే కనబడుతుంది. ఆ పదమేమిటి అంటే మేఘము అనేటువంటి మాట. చూడండి, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనంలో మేఘము అంటాడు, మళ్ళీ 16వ వచనంలో మేఘము అన్నాడు, మళ్ళీ 17వ వచనంలో ఆ మేఘము అన్నాడు, మళ్ళీ 17వ వచనం చివరిలో ఆ మేఘము అన్నాడు, 18వ వచనంలో ఆ మేఘము అన్నాడు, 19వ వచనంలో మేఘము అన్నాడు, 20వ వచనంలో మేఘము అన్నాడు, 21వ వచనంలో 3 సార్లు మేఘము ఆ మేఘము ఆ మేఘము అన్నాడు, మళ్ళీ 22వ వచనంలో ఆ మేఘము అంటాడు. సరే, ఇవన్నీ నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుడు మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజల కుటుంబాలకు ఇస్తున్న సందేశం ఏంటనంటే, మీ ముందు నడుస్తున్న ఆ దైవం మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా మీ పైన మేఘం ఉంది చూడండి, ఆ మేఘం ఎక్కడైనా నిలిచిందా మీరు నిలిచి ఉండిపోండి, మేఘం ఎక్కడికైనా ప్రయాణం చేస్తుందా మీరు మేఘం కింద ప్రయాణం చెయ్యండి అని చెప్పి ప్రభు ఎంతో స్పష్టంగా వారికి ఒక నడిపింపుని ఇచ్చారు. కనుక సహోదరి స్నేహితులారా, వీరండి కుటుంబాలుగా కట్టబడిన వారు, ఈ మధ్యలోనే కుటుంబాలుగా కట్టబడినటువంటి యవన బిడ్డలకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ఆ రోజున ఇస్రాయేల్ ప్రజల ప్రయాణం మేఘముతో అనుబంధము కలిగి ఉంది. ఈ రోజున మన క్రైస్తవ కుటుంబాలు కూడా అక్కడ మేఘము అయితే ఇక్కడ పరిశుద్ధాత్ముడు అని మీరు గమనించాలి. పరిశుద్ధాత్మునితో అనుబంధం కలిగి జీవించాలి. ఏ రోజునైతే మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో, రోమాపత్రిక 5:5 ప్రకారం మనకు పరిశుద్ధాత్ముడు వరముగా అనుగ్రహించబడ్డాడు. పెండ్లి అయిన భర్తలోను పెండ్లి అయిన భార్యలోను పరిశుద్ధాత్ముడు నివసిస్తా ఉన్నాడు. కనుక పరిశుద్ధాత్ముని యొక్క సంబంధముతో మీ కుటుంబాన్ని కొనసాగించండి. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో అనుబంధం కలిగి వారి కుటుంబాన్ని నడిపించుకుంటారో, పరిశుద్ధాత్మ దేవుని ప్రధానమైన పనింటో తెలుసా, ఆయన మనకు వివేచనిస్తాడు, ఏది మంచి ఏది చెడు ఆయన మనకు బాగా నేర్పిస్తాడు. కుటుంబం అన్నాక మంచిని చేపట్టాలి, చెడును వదులుకోవాలి. ఏ దంపతులకైతే ఈ మంచి చెడ్డల వివేచన ఉండదో, అనగా దేవుని ఆత్మ అనుబంధముతో ఉండరో, వారు మేలును విడిచిపెడతారు, వారు చెడును హత్తుకుని వారి సంసారాన్ని వారు పాడు చేసుకుంటారు. కాబట్టి ఈ రాత్రి వేళ జాగ్రత్తగా వినండి, దేవుని ఆత్మతో అనుబంధం ఉండి మన కుటుంబాలు సాగుతా ఉన్నప్పుడు మనకు చక్కని వివేచన ఉంటుంది అని మొదటి తలంపగా మీరు మనసులో పెట్టండి. రెండో మాట చెప్తాను, పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చి ఉన్నది ఎందుకో తెలుసా, వినండి ప్రియమైన స్నేహితులారా, మన లోపల ఆత్మఫలము పుట్టించడానికి. గలతీ పత్రిక 5వ అధ్యాయం స్నేహితులారా, మనం ఆ 19వ వచనం మనం గమనిస్తే ఆ ఆత్మఫలం ఏమనగా అని చెప్తాడు అని అక్కడ 9 లక్షణాలు ఆయన ప్రస్తావిస్తాడు. ఏ వ్యక్తుల హృదయాల్లోనికైతే పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడో వారి జీవితంలోంచి ఈ ఆత్మ ఫలభాగాలు ఉత్పన్నమవుతాయన్నమాట. అంటే ప్రేమ, అలాగనే సమాధానము, అలాగనే సంతోషము, అలాగనే ఆశానిగ్రహము, విశ్వాసము, అట్లా ఆ 9 లక్షణాలు ఆ వ్యక్తిలో ఉత్పన్నమవుతాయి. ఒక కుటుంబంలో ఆ 9 లక్షణాలు ఉత్పన్నమైతే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుందో, ఒకరి ఎడల ఒకరికి ప్రేమలు పుట్టుకొస్తాయి. ఎందుకంటే ఆత్మఫలము ప్రేమ గనుక. అలాగనే స్నేహితులారా వినండి, నేను జ్ఞాపకం చేస్తాను, 5:19 అని చెప్పాను, మన్నించండి, 5:22లో ఇలా వ్రాసి ఉంది, మీ కొర చదువుతున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషము, సమాధానం. ఏ భార్యాభర్తల మధ్య, ఏ కుటుంబంలోనైతే ప్రేమ, సంతోషము, సమాధానం ఉంటుందో అక్కడ దుష్టునికి ఎక్కడుంటుంది చోటు? దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం ఉంటుందో అక్కడ ఏమి ప్రపంచాలకు తావుంటుంది? విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం ఉంటుందో ఎందుకు వారి మధ్య విభేదాలకు తావస్తుంది? గమనిస్తున్నారా? నేను ఈ 9 భాగాలను నేను 3 చెప్పున విడగొట్టాను. మొదటిది, ప్రేమ, సంతోషము, సమాధానము దేవునికి మీ ఇరువురికి మధ్య ఉండవలసిన లక్షణాలు. గమనిస్తున్నారా? అలాగనే దీర్ఘశాంతము, దయాలతో, మంచితనం మీరు ఒకరితో ఒకరు కలిగి ఉండవలసిన లక్షణాలు. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం మీ జీవితాల కొరకు మీరు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఈ 9 లక్షణాలను పరిశుద్ధాత్మ దేవుడే ఉత్పన్నం చేస్తాడు. అందుకని మీరు పరిశుద్ధాత్మతో అనుబంధము కలిగి జీవించండి. ఇశ్రాయేల్ ప్రజలతో మోషే అంటున్నాడు, మేఘం కదిలిందా మీరు కదలండి, మేఘం నిలిచిందా మీరు నిలవండి, మీ ప్రయాణం మీ మేఘముతో సంబంధం ఉండి జరగాలి సుమా అన్నాడు. ఈ రోజున కొత్తగా కట్టబడిన కుటుంబాలు కానివ్వండి, ఇదివరకే కట్టబడిన కుటుంబాలు కానివ్వండి, దేవుని ఆత్మతో సంబంధం ఉండి సాగవలసిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. అప్పుడే మనకి వివేచన వస్తుంది, అప్పుడే ఆత్మఫలములతో మన సంసారం అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇందుకొరకు నీవు ప్రయాసపడాల్సిన ప్రయాసేమీ లేదు. ప్రభునందు విశ్వాసముంచావు, సువర్తని వింటివి, విశ్వాసముంచుతివి. నీ లోపలిగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన స్వాధీనములోనికి, ఆయన యొక్క నియంత్రణలోనికి, ఆయన కంట్రోల్లోనికి వెళ్ళడానికి ఇష్టపడాలి తప్ప వివేచన, ఆత్మఫలము అతి సామాన్యంగా మన జీవితాల్లో ఉత్పన్నమవుతాయి. మంచి చెడ్డలు వివేచించగలిగిన భార్యాభర్తలు, ఆత్మఫల లక్షణాలు అనుభవిస్తున్నటువంటి భార్యాభర్తలు వారి కుటుంబాన్ని, వినండి ప్రియమైన స్నేహితులారా, ఎంత ఆహ్లాదకరంగా, ఎంత ఆనందంగా, ఎంత ఆదర్శంగా 10 మధ్యలో ఉంచుకుంటారో మీ వేరుగా చెప్పాల్సిన సంగతి లేదు. ఇది ఒక తలపు. రండి, 2 తలపు చెప్తాను. మళ్ళీ సంఖ్యాకాండం 9 అధ్యాయానికి రండి. 15-23 వచనాల్లో మేఘము అనే మాట ఎట్లా చూసామో 2 మాట చెప్తాను చూడండి. 2 మాట, యెహోవా నోటి మాట చొప్పున అనే మాట ఉంది. చూడండి, చదువుతాను. 18 వచనంలో యెహోవా నోటి మాట చొప్పున అని ఉంది. మళ్ళీ అదే 18 వచనంలో యెహోవా నోటి మాట చొప్పున అని ఉంది. మళ్ళీ 20 వచనంలో యెహోవా నోటి మాట చెప్పుననే అని ఉంది. మళ్ళీ అదే 20 వచనంలో యెహోవా నోటి మాట చెప్పుననే అని ఉంది. మళ్ళీ 23 వచనంలో యెహోవా మాట చెప్పున అని ఉంది. మళ్ళీ 23 వచనంలోనే యెహోవా మాట చెప్పున అని ఉంది. మళ్ళీ 23 వచనంలోనే యెహోవా చెప్పిన మాటను బట్టి అని ఉంది. నేను ఒక విషయం, పరిశుద్ధాత్మ దేవుడు రికరింగ్ గా పదే పదే ఒక విషయాన్ని వ్రాశాడనంటే హెబ్రీల మనస్తత్వం లాగా మనం ఆలోచించాలి. హెబ్రీలకు ఒక విషయాన్ని దేవుడు, దేవుని సేవకుడు పదే పదే చెప్తున్నారనంటే దాని మీద బాగా లక్ష్యం ఉంచాలని అర్థం. కనుక ఈ రాత్రి వేళ కుటుంబాలుగా మన కుటుంబాలు అవి ఆనందంగా, ఆశీర్వాదకరంగా సాగడానికి మేఘముతో సంబంధం ఉండాలి. మొదటి మాట అది వివరించాను, అది పరిశుద్ధాత్మ దేవునితో సంబంధం ఉండాలని మనకు అర్థమైంది. 2 మాట స్నేహితులారా, దేవుని వాక్యముతో సంబంధం ఉండాలి. దేవుని వాక్యముతో సంబంధం ఉండాలి. ఇలా జ్ఞాపకం చేస్తాను, దేవుని వాక్యంతో సంబంధం ఉంటే ఏం జరుగుతుంది అని అంటే కుటుంబ జీవితం అన్నాక ఎన్నో తీర్మానాలు చేయవలసి ఉంటుంది. భార్యాభర్త ఇద్దరూ దేవుని వాక్యపు నీడ కింద తీర్మానాలు చేయటం వాళ్ళకి చేతనైతే వారు జీవితంలో తప్పుడు తీర్మానాలు జరగవు. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, దేవుని యొక్క వాక్యం అంట 2 ప్రయోజనాలు కలిగిస్తూ చాలా ప్రయోజనాలు చెప్పొచ్చు కుటుంబ జీవితం కొరకు. ఈ ఒక్క మాట మీ కొర చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి 19 కీర్తన 7 వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. బుద్ధిహీనులు మనం,
కనుక దేవుని వాక్యం మనకు జ్ఞానాన్ని పుట్టించగా మంచి తీర్మానాలు చేస్తాం. ఒకవేళ మంచి తీర్మానాల్లో కూడా మనకు కృంగిపోయేటువంటి పరిస్థితులే ఒకవేళ దేవుడు అనుమతిస్తే మళ్ళీ ఆయన వాక్యం చేతనే మళ్ళీ తెప్పరల చేయబడతాం. గమనిస్తున్నారా? జ్ఞానం వస్తుంది, అలాగనే తెప్పరెళ్ళ చేయబడతాం. ఒక కుటుంబానికి కావలసినవి ఈ రెండు. ఒకటి, జ్ఞానంతో ఒకరితో ఒకరు కాపురం చెయ్యాలన్నా, అలాగనే కృంగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా తెప్పరెళ్ళ చేయబడాలన్నా దేవుని వాక్యంతో మీకు సంబంధం ఉండాలి. అందుకని దేవుని వాక్యం చదివిన వారు ఎలా ఉంటారో ఒకటో కీర్తనలోనే మనం చదువుతాం. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్లలా ఉంటారట. యోశువ గ్రంథం మొదటి అధ్యాయం ఆ 7-9 వచనాల్లో దేవుడు అంటాడు యోశువాతో, నువ్వు దేవుని వాక్యంతో సంబంధం ఉంటే నీ మార్గములను వర్ధిల్ల చేసుకుంటావు అన్నాడు. కనుక నూతనంగా జత చేయబడిన ఏమండి కుటుంబాలకు, అలాగనే ఇదివరకు కుటుంబాలకు ఒక మాట చెప్తున్నాను, మన కుటుంబాలు దేవుని వాక్యంతో సంబంధముండి సాగునట్లుగా మనం చూసుకుందాం. ఇది రెండో మాట, దేవుని ఆత్మ, దేవుని వాక్యం. మూడో తలపు చెప్తాను, వినండి. సంఖ్యాకాండం, మళ్ళీ వస్తున్నాను 9వ అధ్యాయం దగ్గరకు. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో మరో పదం అలాగే రిపీట్ అవుతూ వచ్చింది. ఆ పదం ఏంటో తెలుసా? మందిరము అనే పదం. చూడండి 15వ వచనంలో వారు మందిరము నిలవబెట్టిన దినమని అనుంది. అక్కడ మళ్ళీ అదే వచనంలో మందిరమును కమ్మెను అని ఉంది. మళ్ళీ 15వ వచనం చివరిలో మందిరం మీద ఉండెనని. మళ్ళీ 16వ వచనంలో మేఘము మందిరమును కమ్మెను అని ఉంది. మళ్ళీ 18వ వచనంలో మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ అని ఉంది. మళ్ళీ 19వ వచనంలో ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడలనుంది. మళ్ళీ 20వ వచనంలో మందిరము మీద నిలిచిన ఎడ్లని ఉంది. 22వ వచనంలో మందిరం మీద నిలిచిన ఎడ్లని ఉంది. ఇన్నిసార్లు మందిరం అని ఉంది. అంటే ఇస్రాయిల్ కుటుంబీకుల్లారా, మీ సంసారాలు, మీ కుటుంబాలు అవి ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు దేవుని మందిరముతో సంబంధముండి బ్రతకండి. ఈ రోజున వినండి, భార్యాభర్తలకు, నూతనంగా జత చేయబడ్డ వారికి, ఇదివరకు పెళ్లైపోయినటువంటి వాళ్ళకి నేను చెప్పగోరే మాట ఏంటో తెలుసా? ఆ రోజున వారికి దేవుని మందిరం, ఈ రోజున మనకు దేవుని సంఘం. సంఘమే దేవుని మందిరం. దేవుని సంఘముతో సంబంధం కలిగి ఉండండి. ఏం జరుగుతుందో తెలుసా? దేవుని మందిరముతో అనగా దేవుని సంఘముతో మన సంబంధం కలిగి ఉండడం వలన భక్తి జీవితం అలవర్చబడుతుంది. భక్తి జీవితం అలవర్చబడుతుంది. సంఘమునకు వెలుపల భక్తిహీనత ఉంది, సంఘమునకు లోపల భక్తి ఉంది. సంఘము లోపలకు వచ్చిన వాడు, నిజముగా సంఘము లోపలకు వచ్చిన వాడు దేవునిపై ఆధారపడుతూ బ్రతుకుతాడు. అదే భక్తి చేయటం అంటే. దేవునిలోనే ఆనందిస్తూ బ్రతుకుతుంటాడు. అదే భక్తి చేయటం అంటే. దేవుని చేత నడిపించబడుతూ బ్రతుకుతాడు. అదే భక్తి చేయటం అంటే. దేవుని కొరకు శక్తివంతంగా ఉండాలనుకుంటాడు. అదే భక్తి చేయడం అంటే. ఇవన్నీ కలిపి ఒక మాటలో చెప్పాలంటే భక్తి చేయటం అంటే దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద బ్రతకడం. నేను చాలా కుటుంబాలను ఎరుగుదును. వారు ఆ తలంపు ఎప్పుడో వదిలేశారు. దేవుని మహిమ కొరకు బ్రతకడం కంటే తమ స్వార్థాల కొరకు బ్రతకడం అని వరమడి అనేక కుటుంబాలు వచ్చిన కారణం చేత పరపత్యాలు, అగాధాలు ఏర్పడి వారి మధ్యన పెద్ద పెద్ద గల్ఫ్స్ ఏర్పడి ముఖం చూసుకోలేని భార్యాభర్తలను కూడా నా కొద్ది సేవా జీవితంలో నేను ఎరుగుదును. కనుక మిత్రులారా, సహోదర సహోదరిలారా, వినండి. దేవుని సంఘముతో సంబంధం ఉండి బతకండి. నీ తప్పులు ఎవడైనా గద్దించాడా? ప్రైజ్ గాడ్. నువ్వు అక్రమంగా ఉన్నావు గనక నీకు బుద్ధి చెప్పిన వాళ్ళు ఉన్నారని సంతోషించు. ఎవడైనా బుద్ధి చెప్తే మళ్ళీ వాళ్ళు ముందుకు రావడం మానేస్తారు కొంతమంది. నువ్వు ధైర్యం వాడమయ్యావా? దేవుని సంఘములు ఉన్నవారు ధైర్యపరుస్తారు. దేవునికి స్తోత్రం, అక్కడే ఉండి నీకు మంచిది. ఒకవేళ నువ్వు కృంగిపోయావా, నీ సంఘము నిన్ను లేవనెత్తుతుంది. మొదట తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ తలంపును మనం చూస్తాం. ఈ మూడు మాటలు, అక్రమంగా నడిచే వారికి బుద్ధి, ధైర్యం చెందిన వారికి ధైర్యము, పడిపోయిన వారికి లేవనెత్తబడ్డం, అది క్రైస్తవ సంఘములో దొరకవలసినటువంటి ఆశీర్వాదాలు. కనుక కుటుంబాలు దేవుని సంఘముతో సంబంధం ఉండి బ్రతకడం అది ఎప్పుడూ ప్రయోజనకరమే. కనుక ప్రియమైన మిత్రులారా, దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో, దేవుని సంఘముతో నీకు అనుబంధం ఉండాలి. దాన్ని నీకు నువ్వుగా నీ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంది. దేవుడు కృపనిస్తాడు, దేవుడు తన ఆత్మసాయం ఇస్తాడు, గాని నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన కంట్రోల్ కిందకు రావడానికి ఇష్టపడాలి. ఇంక నేను ఎక్కువ చెప్పలేను, మరో మాట చెప్పి నేను ముగిస్తాను. మరో మాట ఏంటో తెలుసా, ఈ 15 నుంచి 23 వచనాల్లో వినండి, ఇశ్రాయేలు ప్రజల కుటుంబాలందరితో దేవుడు చెప్పిన మాట, మీ సేవకుడైన మోషేతో కూడా కనెక్ట్ అయి ఉండండి అన్నాడు. దేవుని సేవకులతో సంబంధం ఉండి బ్రతకాలి. ఇలా చెప్తాను, దేవుని ఆత్మతో సంబంధం ఉంటే వివేచన వస్తుంది, దేవుని వాక్యముతో సంబంధం ఉంటే సరిగా తీర్మానాలు చేయటం వస్తుంది, దేవుని మందిరముతో సంబంధం ఉంటే భక్తి జీవితం అలవర్చబడుతుంది, మరి దేవుని సేవకులతో సంబంధం ఉంటే ఏమొస్తుందంటే క్రమశిక్షణ కలిగిన బ్రతుకొస్తుంది. ఈరోజు చాలా మందికి క్రమశిక్షణ ఎందుకు లేదని అంటే, వాళ్ళు తప్పు చేస్తే బ్రదర్ ఈ విషయంలో బాగులేరు అని గద్దించే ఒక సేవకుడు వీళ్ళకు ఉండరు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజైన సౌలును, రెండవ రాజైన దావీదును వారి ముగింపులు మనం చూస్తే, ఒక ఆయన ముగింపు చాలా విషాదంగా ముగించబడింది, మరొక ఆయన ముగింపు విజయవంతంగా ముగించబడింది. సౌలు జీవితం అది విషాదంగా ముగించబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా, తనని పిలిచి, తనను అభిషేకించి, తన సలహాలిచ్చి, తన పట్టాభిషేకం చేసి రాజుగా నిలబెట్టిన ఆ సేవకుడైన సమూయేలుతో ఎప్పుడో తెగేసేసుకున్నాడు. చివరికి దేవుని యొక్క మాటలు చెప్పేదానికి ఒక సేవకుడే సౌలుకు లేని కారణం చేత చివరికి అభిషేకించబడిన ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు ఒక ఆడదాన్ దగ్గరికి పోతాడు, సోదిగత్తె దగ్గరకు సలహాల కొరకు. ఎంత ఇవాడు సిగ్గుమాలిన బతుకయ్యిందో. అందుకే అతని జీవిత ముగింపు విషాదంగా ముగించబడింది. అతని వంశములోంచి మరలా దేవుని కొరకు, దేవుని ప్రజల పాలించేందుకు ఒక రాజు మళ్ళీ అందులో చేలేవనెత్తబడలేదు. దేవుడు ఆ కుటుంబాన్ని వదిలేశాడు, తన కృపను వారి యొద్ద నుంచి తీసేసుకున్నాడు. కానీ దావీదు జీవితంలో తప్పులు లేవని కాదు, ఎన్ని తప్పులున్నాయండి, పొరుగువాని వారిని ఆశించలేదా, నరహత్య చెయ్యలేదా, వినండి, ధర్మశాస్త్రం మీరలేదా, వ్యభిచార పాపం చెయ్యలేదా, ఇలాంటి తప్పిదాలు ఎన్ని చేసినా దేవుని సేవకులతో సంబంధం ఉండి బ్రతికాడు. అటు యాజకులతో సంబంధం ఉంది, ఇటు ప్రవక్తతో కూడా సంబంధం ఉంది. ప్రవక్త వచ్చి ఆ మనుషులు నీవే అని వాక్యం చెప్తే ప్రవక్త మీద రాళ్ళయ్యలేదు, గాని పశ్చాత్తాపడి జీవితాన్ని దిద్దుకున్నాడు. కనుక సేవకులతో సంబంధం ఉండి బ్రతికిన ఆ దావీదు యొక్క జీవితం విజయవంతంగా అది ముగించబడింది. నిన్న రాత్రి వేళ నేను మీకు చెప్పగోరే విషయం ఏంటో తెలుసా, కొత్తగా పెళ్లైన మీరు, అలాగే ఇదివరకే పెళ్లైనటువంటి కుటుంబాలు కూడా ఆలోచించవలసిన కీలకమైన ఆలోచన, జాగ్రత్తగా వినండి. మీరు దేవుని సేవకులతో నమ్మకమైన, భక్తి కలిగిన, మాధురి చూపగలిగిన, వాక్య పరిజ్ఞానం కలిగిన, నైతికంగా బాగున్న ఒక సేవకునితో సంబంధం కలిగి ఉండండి, ఆయన పర్యవేక్షణలో బ్రతకండి, అప్పుడు క్రమశిక్షణ గల జీవితం మీకు అబ్బుతుంది. ఇశ్రాయేలు వారలారా, దేవుడు ఇదే చెప్పమన్నాడు చెప్పానని, మేఘము, యెహోవా నోటి మాట, దేవుని మందిరము, దేవుని సేవకుడు, ఈ నాలుగింటితో మీరు సంబంధం ఉండి సాగండి అని మోషే ద్వారా ఆనాడు పిలుపునిచ్చిన దేవుడు ఈనాడు ఈ రాత్రి మీతో కూడా అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క సంగమతో, దేవుని యొక్క సేవకులతో సంబంధం ఉండి బతకండి, మీ జీవితం అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాగా ఆ సంబంధం కలిగి ఉండాలనంటే మనము సబ్మిట్ అవ్వాలి, మన సరెండర్ అవ్వాలి. వినండి ప్రియమైన స్నేహితులారా, మనము ఆ కోణములో నిలిచి ఉండాలి, అప్పుడే దేవుని చేత ఆశీర్వదించబడతాం. అట్టి కృప దేవుడు మనందరి కుటుంబాలకును, నూతనంగా జత చేయబడిన కుటుంబానికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మా ముందుకు తెచ్చిన ఈ పరిశుద్ధ లేఖన తలంపుల కొరకు మీకు స్తోత్రములు. అర్థం చేసుకుని అన్వయించుకుని ఆశీర్వాదకరంగా మారే కృప మాకు ప్రసాదించుదురని యేసు పేర అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ.